మిదంగ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాప నివారకం తారకం భవసింధోశ్చ శ్రీగురుం ప్రణమామ్యహం. రోగాన్ అశేషాన్ అపహంసి తుష్టాన్ రుష్టాత్ కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వామాశ్రితానాం నవిపన్నరాణాం త్వామాశ్రితాహి ఆశ్రయతాం ప్రయాంతి. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ సదాగ్రచిత్తా. జయంతీ మంగళాకాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి సదా స్వాహ నమోస్తుతే. ఆగచ్చ వరదే దేవి దైత్య దర్పనిషూదని గృహాణ పూజాం సుముఖి నమస్తే శంకర ప్రియే. సద్గురుదేవుల పాదపద్మలకు నమస్కారం. భక్తులందరికీ నమస్కారం. దసరా ఉత్సవాలంటే సాధారణంగా అనేక సార్లు మనందరం చెప్పుకుంటూ ఉన్నది, బయట జరిగే దసరా ఉత్సవాలకి నన్ను మన ఆశ్రమంలో జరిగే దసరా వైభవాలకి చాలా తేడా ఉంటుంది. ప్రాతకాల ప్రార్థన సుప్రభాతాలు వాటితో పాటు పొద్దున్నే ముందు మనకి ప్రసాదం తీసుకున్న తర్వాత హాయిగా బాగా కడుపు నిండా స్థితిలో వచ్చి మంచి తత్వోపదేశాల గురించి వింటాం బాగాను. ఆ తర్వాత మళ్ళీ కాస్త ఏమన్నా ఆహారం తీసుకుని విన్నదాన్ని ఏదైతే ఉందో దాన్ని మనసులో నిలుపుకుంటూ పూజ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఏకాగ్రత కోసం ప్రయత్నం చేస్తూ కుంకుమ పూజ అంటే మనం పెద్దలు చెప్తూ ఉంటారు మామూలుగా ఇంత కుంకుమ పారబోయటం కాదు, అది ఏకాగ్రతకి గుర్తు. మనం వేసే ప్రతి కుంకుమ మనం అక్కడ అమ్మవారి మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వేసే ప్రయత్నం కోసం. ఏదన్నా ఒక దేహంతో ఒక కర్మ చేస్తూ ఉంటే మనసు అక్కడ నిలబడుతుందనే ఉద్దేశంతో పెట్టుకుంటూ వచ్చిందని ఆ విధంగా చేసుకోవటం. తర్వాత మహానుభావులు సాక్షాత్ జగజ్జనని స్వరూపుని చేతి ద్వారా తీర్థం ప్రసాదాలు తీసుకోవటం, మళ్ళీ రెండో పూజ తీర్థం తీసుకోవటం. పూజ కార్యక్రమం అని అయ్యేసరికి మనకి అంటే ఇటువంటి కాలంలో చాలా అమ్మవారి పూజలు ఏ సమయంలో చేస్తే వాటికి అనేక రెట్లు ప్రయోజనం కలుగుతుందో అటువంటి రోజుల్లో తత్వ విషయాలను వింటూ అమ్మవారి పూజ చేసుకుంటూ అంటే సగుణంగా నిర్గుణంగా రెండు విధాలుగా తత్వాన్ని స్వరూపాన్ని తెలుసుకుంటూ, ఇంకో రకంగా చెప్పాలంటే ఐహికమైన కోరికల కోసము ఆముష్కమైన అంటే జీవుడు ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నము రెండు విధాలుగా చేసే విధానం మనకిక్కడ దసరా ఉత్సవాల్లో కనిపిస్తుంది. అయితే మనకేం తెలుసండి ఈ విధంగా ఇలా చేసుకోవాలని? మనకి చెప్పిన వాళ్ళు ఎవరిది? ఇలా చేసుకుంటే ఊరికే అమ్మవారి పూజలు చేసుకుంటే భౌతికమైన కోరికలు తీరుతాయి నిజమే, బయటంతా తెలుస్తున్న విషయం అది. అలా కాకుండా ఇదే సమయంలో తత్వజ్ఞానం కూడా కొంచెం ఆకలింపు చేసుకునే ప్రయత్నం చేస్తే అది అంతర్గతంగా లోపలికి వెళ్ళి ఇటువంటి మంచి రోజుల్లో అది మనకి కేవలం భౌతికమైన ప్రయోజనాలని మాత్రమే కాకుండా జీవబ్రహ్మైక్య సంధానమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని లోతుగా వినటం వల్ల ఇటువంటి రోజుల్లో వినటం వల్ల అవి మనసుకి బాగా హత్తుకుని ఆ ప్రయాణం సత్వరంగా అయ్యేట్టు సక్రమంగా అయ్యేట్టు జరుగుతుందని మనకి విశదపరిచిన వాళ్ళు దీనిలో చెప్తారు చూడండి భాగవతంలో. మూల పురుషుడు ఎవరు మనకి దీన్ని నేర్పించారు గురించి ఈ విధంగా చేయాలని మనకి నేర్పించిన మూల పురుషుడు ఎవరు? మనం అని చెప్పుకుంటూ ఉంటాం మామూలుగా యోగవాసిష్టంలో వాటిల్లోనూ ఉందని. చూసేది కన్ను, వినేది చెవు అని బయటికి బాహ్యమైన ఇంద్రియాలు కనపడినప్పటికీ వాటికి మూల కారణం ఏంటి తెలుసుకోండి అని. అలాగే ఇంతటి కార్యక్రమాన్ని మనకు చేసి ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ ప్రయాణం, భౌతికమైన ప్రయాణము ఆధ్యాత్మిక ప్రయాణము రెండు కూడా సక్రమంగా నడుస్తాయని మనకి చెప్పిన మూల పురుషులు ఎవరైతే ఉన్నారో అటువంటి మూల పురుషుల్ని కూడా మనం ఈ సభల్లో కొంచెం అంటే బాగానే స్మరించుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. అయితే దీని గురించి చెప్పుకోవాలంటే మనం మామూలుగా ఇదివరకు ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం, గురు పూజ అంటే కంపల్సరీగా మనం చెప్పుకునే పద్యాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో గురు పదాంభోజముల్ కొల్వక కలుగునే, గురుపాద తీర్థంబు కోలక కలుగునే, గురు సుప్రసాదంబు కోలక కలుగునే, గురు తత్వమాత్మ తెలు ఆత్మన గురించి తెలుసుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది, తెలుసుకుంటే ఏం జరుగుతుంది అనే అర్థాన్ని వచ్చే పద్యాలు మనకి తప్పనిసరిగా ముందు అవి చదువుకుని అట్లు కావున విద్యార్థి అయిన యోగి వినయ భయభక్తులు ఎదలో అని పెనుగుణంగా గురు శుశ్రూష చేసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పిన విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని మనం ఇక్కడ తెచ్చుకుని గురు పూజల్లో వాడుతున్నాం. కానీ ఈ పద్యాలు చెప్పింది ఎవరు అని మనం కొంచెం లోతుకు వెళ్ళి ఆలోచిస్తే, ఇది ఈ పద్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మనందరికీ తెలుసు. ఎక్కడివి? సీతారామాంజనేయ సంవాదం నుంచి వచ్చాయి. సీతారామాంజనేయ సంవాదం మన ఆంధ్రులు చేసుకున్న పుణ్యం. ఎందుకంటే అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు అన్ని భాషల్లోనూ ఉన్నాయి, కానీ మనకి చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సీతారామాంజనేయ సంవాదం మన తెలుగు వాళ్ళు రాసిన పుస్తకం. ఈ పుస్తకం ఇతర భాషల్లోకి అనువదించబడింది, కానీ మొట్టమొదట మాత్రం తెలుగులో ఉండే తత్వకావ్యాలన్నింటిలోకి అత్యంత ముఖ్యమైనది, దగ్గర దగ్గర గురుగీతతో సమానంగా, గురుగీత కంటే ఒక అడుగు ఎక్కువేనేమో అనిపించేంతగా ఈ సీతారామాంజనేయ సంవాదం ఉంది. అయితే పుస్తకాల ప్రాధాన్యం తగ్గిపోతున్న ఈ రోజుల్లో, అలాగే గురు పరంపరలో గురుభక్తి విషయాల్లో గురించి తగినంత భక్తి శ్రద్ధలు బయట తక్కువగా చూస్తున్న రోజుల్లో దాని గురించి ఎక్కువగా తెలియట్లేదు. కానీ ఈ సీతారామాంజనేయ సంవాదంలో గురుభక్తికి సంబంధించి, ఈ గురుభక్తి వల్ల జీవ బ్రహ్మైక్య సంబంధానం ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని గురించి మనకి ఈ సీతారామాంజనేయ సంవాదం రాసిన గ్రంథకర్త ఎవరైతే ఉన్నారో చాలా చక్కగా చాలా విపురంగా వివరించడం జరిగింది. ఈ విషయాలు మనం కొంత తెలుసుకోవటం మంచిది. నా దృష్టికి వచ్చినంత వరకు, నేను వ్యక్తపరచగలిగినంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ పుస్తకం గురించి మనం తెలుసుకునే ముందు కవి గురించి ముఖ్యంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మన పెద్దలు చెప్తారు కదా, ఒక కావ్యం రాయాలంటే ఆయన ముందు ఋషి అయి ఉండాలి. అలాగే ఇంతటి మహత్తర విషయాన్ని రాసిన మనిషి ఎవరైతే ఉన్నారో, ఆయన ఎటువంటి వాడో, ఎంతటి భక్తుడో మనం తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆయన పేరు పరశురామ పంతులు లింగమూర్తి గురుమూర్తి గారు. ఇందులో చాలా విచిత్రం ఏంటంటే, పరశురామ పంతులు లింగమూర్తి గురుమూర్తి అనే ఆయన పేరులో ఆయన పేరున్న పార్ట్ చాలా తక్కువే. పరశురామ పంతులు అన్నది ఆయనకు వంశపారంపర్యంగా వచ్చింది, గురుమూర్తి అన్నది ఆయన శిష్యులు పెట్టుకున్నది. ఆయన పేరు కేవలం లింగమూర్తి మాత్రమే. ఈయన చాలా శ్రీరామ భక్తుడు. అయితే నేను ఈ పుస్తకం గురించి నిజం చెప్పాలంటే సీతారామాంజనేయ సంవాదం నేను చదవలేదు, కాకపోతే నాన్న పిహెచ్డి పుస్తకాల్లో దాని గురించి రాసిన విషయాలు చదివినప్పుడు నాకు నిజంగానే ఈ విషయం అందరికీ తెలుసుకుంటే మంచిది అనిపించింది, అందరికీ షేర్ చేస్తే మంచిది అనిపించింది. నాన్నగారు ఈ పుస్తకం గురించి రాస్తూ వాళ్ళ వంశంలో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళారట. ఎందుకంటే ఈ పరశురామ పంతులు లింగమూర్తి గారు వరంగల్ దగ్గర మట్టివాడ అనే గ్రామంలో నివసించేవారట. ఈయన 1750 సంవత్సరానికి చెందినవారు. చాలా విచిత్రం ఏంటంటే, ప్రతి వాళ్ళు ఏ చిన్న పద్యం రాసినా పాట రాసినా ఇది నేనే రాశాను ఇది నేనే రాశాను అని చెప్పుకునే రోజులు అప్పుడైనా ఇప్పుడైనా కానీ, ఎందుకంటే కావ్యం ద్వారానే కొంతమంది కవులకు పేరు బయటకు వచ్చింది. అయితే ఈయన రాసిన పుస్తకంలో ఎక్కడా ఆయన పేరు కానీ వాళ్ళ తల్లిదండ్రుల పేరు కానీ ఆయన ఏ కాలం వాడో కానీ ఏ రకమైన వివరాలు ఆయన ఎక్కువ అందించలేదు. ఆయన రాసింది ఏంటంటే వివరంగా ఆయన గురు పరంపరని గురు రాశారు. ఎందుకంటే నేను నా గురుదేవుల దైవలనే ఇలాంటి పుస్తకం రాస్తున్నాను అనే ఉద్దేశంతో ఆయన ప్రథమంగా ఆయన గురువులు ఎవరు, ఆ గురువు దగ్గరికి ఎలా వెళ్ళడం జరిగింది, ఆయన దయ వల్ల ఎలా ఈ పుస్తకం ఆయన రాయగలగడం జరిగింది అనే విషయాల్ని ఆయన రాశారు. ఈయన మొట్టమొదటిలో నారాయణ గురుడు అనే ఒక గురు ఉండేవాడు ఆయనకి. ఆయన జన్మతః సాలివాడు అయినప్పటికీ కూడా ఆయన ఎంతటి మహానుభావులు అంటే ఆయనకి అప్పట్లోనే ఎక్కువగా శ్రీరామ దర్శనం అవుతూ ఉండేదిట. ఎప్పుడు నిరంతరం రామనామ కీర్తన చేసుకుంటూ ఉండేవారట. ఆయన మహిమలు ఆయన గాథలు అప్పటికే చాలా ప్రచారంలో ఉంటూ ఉండేవిట. ప్రథమంలో ఆయన దగ్గర వీరికి చాలా భక్తి కుదిరి ఉండటం జరిగింది. అయితే ఈయనకి మంత్రోపదేశం చేసి ఈయన్ని ఉద్ధరించిన వారు మాత్రం వేరే గురువు గారు ఉన్నారు. వారు ఎవరంటే, అంటే వారి గురువుగారు ముందు చెప్పుకునే ముందు ఒకసారి వీళ్ళ వంశం ఏ విధంగా ఉంది అనేది కూడా రెండు మూడు మాటల్లో కొద్దిగా చెప్పుకుందాం. ఈయన పరశురామ పంతులు లింగమూర్తి గురుమూర్తి గారు అని చెప్పుకుంటున్నాం కదా, ఈ పరశురామ పంతులు అనే ఈయనకు వచ్చిన పేరు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చింది. ఒకప్పుడు మహారాష్ట్ర దేశంలో మహారాష్ట్ర ప్రాంతంలో తురుష్కులు దండయాత్రలు బాగా జరుగుతున్న రోజుల్లో అక్కడ ఉండలేక ముగ్గురు అన్నదమ్ములు బయలుదేరి ఆంధ్రదేశానికి వచ్చారట. అందులో శ్యామాపంతు దత్తాపంతు పరశురామపంతులు అనే ముగ్గురు అన్నదమ్ములు మన ఆంధ్రదేశంలో వరంగల్ వైపు వచ్చేసి ఇటు పక్కన స్థిరపడిపోయారు. అందులో పరశురామపంతులు అనే వారికి 5వ తరంలోనో 6వ తరంలోనో జన్మించిన వారు మన లింగమూర్తి గారు. అందుకని వీరికి పరశురామ పంతులు లింగమూర్తి అని పేరు రావటం జరిగింది. ఈ విధంగా ఇలా ఉంటున్నప్పుడు ఈయనకి వాళ్ళ పెద్దలందరూ కూడా ఒక రకమైన గురుభక్తులు, దైవభక్తి కలిగిన వారు అవటం వల్ల ఈయన కూడా అత్యంత భక్తులు శ్రద్ధలు అవ్వటం వల్ల ఈయనకి మహానుభావులైన గురువులు ఒకరు దొరికారు. మనకి మహారాష్ట్ర దేశంలో నామదేవ్ బాగా తెలిసిన వారు. ఈ నామదేవుడి గురువు ఒక ఆయన ఉన్నారు, జనార్దన దేవుడు. ఆ జనార్దన దేవుడికి సాక్షాత్ దత్తాత్రేయ సాక్షాత్కారంట. వారి తదనంతర నామదేవులు. నామదేవుల తర్వాత 7వ తరంలో వచ్చిన గురువు ఎవరైతే ఉన్నారో వారు మన లింగమూర్తి గారికి గురువు గారు. వీరు తమ గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్న తర్వాత ఏకాంతానికి వెళ్ళిపోయి వరంగల్ ప్రదేశంలోనే ఒక చోట ఒక పెద్ద గుట్ట లాంటిది ఉందిట. ఆ గుట్ట దగ్గర ఒక కోనేరు అది ఉండేదిట. ఆ గుట్ట మీద కూర్చుని ఈయన ఉపాసన చేసుకోవటం మొదలెట్టారు. అమ్మ చెప్తూ ఉంటారు కదా, మనకు కూడా ఇక్కడ మన గురుభక్తి సాంప్రదాయంలో కూడా మంత్రం తీసుకున్న తర్వాత కొంతకాలం గురు సమక్షంలో ఉండి ఏకాంతంగా ఉండి కొంత సాధన చేసుకోవటం అవసరం అని చెప్పి పెద్దలు గురువులు చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనకి కూడా అలవాటు ఉంది. అలాగే గురుమూర్తి గారు కూడా వారి గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్న తర్వాత ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ ఉపాసన చేసుకోవాలి అనే ఉద్దేశంతో మొదలు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఉపాసన అన్న మాట చాలా వాడుతూ ఉంటాం కానీ మనం ఏమిటి ఉపాసన, ఉపాసన అంటే ఏమిటి, ఏం చేస్తే ఉపాసన. ఉపాసన అన్న మాట అనగానే మనకి ఉప అన్న పదం కొద్దిగా అలవాటులో ఉన్నది, ఎందుకంటే ఉపవాసం అలాంటివన్నీ వింటూ ఉంటాం కదా. ఉప సమీపే అంతవరకు తెలుసుకుంటాం. సమీపే ఏ సమీపే అంటే భగవత్ సమీపే అని గబుకున చెప్పేస్తాం. ఏ భగవంతుడు ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలి అంటే ఒక పటం దగ్గరికి వెళ్ళి కూర్చోవాలా, ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి కూర్చోవాలా, ఒక ఆధ్యాత్మిక కేంద్రం దగ్గరికి వెళ్ళి కూర్చోవాలా, దేనికి సమీపంలో వెళ్ళి కూర్చుంటే అది సమీపే అవుతుంది. అంటే ఈ ఉపాసనని మొన్నటి నుంచి కూడా అమ్మ రకరకాలుగా మనకి చెప్పుకొస్తూ ఉన్నారు. ఎప్పుడూ స్థిరంగా చెప్తున్న విషయం ఒకటి ఉంది ఉపాసన విషయంలో, అది ఈ సోహం భావేన పూజయేత శ్వాస తీసుకునేటప్పుడు సోహం అని ఏదైతే అంటామో దీన్ని అంటే లోపల ఉన్న భగవంతుణ్ణి మనం పూజ చేసుకుంటూ సోహం భావంతో ధ్యానం చేయటం ఒక ఉపాసనా పద్ధతిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది అత్యంత ప్రాముఖ్యతమైంది, అందరికీ అన్ని చోట్ల బాగా తెలిసి ఉన్నది. సరే, మన గురుదేవుడు మనకు ఎంత తెలిసిన విషయమైనా మన గురుముఖంగా మనకు వచ్చింది ఎక్కువ విలువైంది. దీంతో పాటు ఇంకొకటి కూడా విన్నాను పెద్దల దగ్గర నేను. సాధారణంగా రమణ మహర్షి కూడా ఏం చెప్తారంటే, మనకి బాగా ఉండే ఇబ్బంది ఏంటంటే ధ్యానం చేయడం అనగానే మనసు కుదరకపోవటం. ఈ మనసు కుదరకపోవటానికి రమణ మహర్షి చెప్పిన మాట ఏంటంటే, శ్వాసతో ఎప్పుడైతే ముడి పెడతామో, అంటే మనం చేసే నామజపాన్ని శ్వాసతో ముడి పెడితే జాల పక్షివత్ అని చెప్తారు ఆయన. అంటే వలలో పడ్డ పక్షిలాగా మనిషి, అదే మనసు స్థిరమైపోతుందిట. ఎప్పుడైతే మన శ్వాసతో మన నామాన్ని ముడిపెట్టి చేస్తామో అప్పుడు కూడా మనసు స్థిరపడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అని ఇదొక రకమైన ఉపాసనా పద్ధతిగా చెప్పడం జరుగుతుంది. అంటే నాలుగు ఎందుకు తెలుసుకుంటామంటే, మనం ఒక దాని మీద ఎప్పుడు మనం కాన్సన్ట్రేషన్గా ఉండలేము. అమ్మచ్చెవరో చెప్పారు నాకు, నేను కళ్ళు మూసుకుని ధ్యానానికి మొదలెట్టంగానే నా ఎదురుకుండా గురుపాదకలు నిలబడతాయండి, నేను ఎంతసేపు కూర్చున్నా సరే నాకు పోవు అని. చాలా అదృష్టం, అలా అందరికీ జరగదు. కూర్చుంది మొదలు మనసు గంటసేపు కూర్చుంటే అందులో ఒక 5 నిమిషాలు ఇందాక ఇంతకుముందు కూడా ఎవరో చెప్పారు, దిగ్విజయ్ గారు ఎవరో, మనసు నిలబడ్డ వాళ్ళ పాదధూళి నా శిరస్సును ధరిస్తానని బాబాజీ మహారాజ్ వారు అన్నారంటే అది ఎంత కష్టమైన విషయమో, అలాగే సిరిపురం గారు చెప్పినట్టుగా ఎంత తేలికైన విషయం, రెండు రకాలుగా కూడా ఉంది అది. దాన్ని కుదరాలి అంతే. అందుకోసం చేసే ప్రయత్నాల్లో రకరకాలుగా ఇలా చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఉపాసన చేసుకుంటున్న అంటే మనకి ఉపదేశమైన దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వారిని అనుక్షణం మనతో ఉన్నట్టు భావించడం. దీనికి చాలా పెద్ద ఉదాహరణ మనకి అమ్మే. మీరు గమనించారో లేదో, ఏ విషయం మాట్లాడుతున్నా అమ్మ తప్పకుండా బాబూజీని నచ్చుకుంటారు. ఇది బాబూజీ చెప్పారు, అది బాబూజీ అన్నారు, బాబూజీకి ఇది ఇష్టం, బాబూజీకి అలా అది ఇష్టం లేదు, బాబు ఇలా ఉంటే బాబూజీ. ఎందుకంటే ప్రతి క్షణం దాన్ని మనం తలుచుకుంటూ ఉంటే అనుక్షణం మనం ఉపాస్య వస్తువు ఏదైతే ఉందో దాన్ని, అది ఒకటి ఎప్పుడు మనకి మనసులో స్థిరపడుతూ ఉంటుంది, ఎప్పుడు దాంతో ఉన్నట్టు ఉంటుంది. ఇంకా ఒకటి, నా చిన్నప్పుడు చాలా ఒక కథ విన్నాను, నాకు చాలా చిన్నతనంలోనే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఒక ఆవిడ ఉండేది, చాలా చిన్నతనంలోనే భర్త పోవటం వల్ల ఆవిడ గురువుల దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకుంది. తీసుకుంటే ఆవిడికి బాలకృష్ణ మంత్రం ఉపదేశం చేశారు వాళ్ళ గురువులు. అయితే ఆవిడ చాలా దీక్షగా, సరే సంసారం అనేది లేదు కనుక తెల్లార్థం లేచి కూర్చుని బాలకృష్ణ మంత్రం ఆవిడ జపం చేసుకుని కళ్ళు తెరిచి చూసేసరికి చిన్న బాలకృష్ణుడు 3-4 ఏళ్ల వాడు తన పక్కన ఉన్నాడు. ఆ బాలకృష్ణుడు ఆవిడతో ఎప్పుడూ ఉండిపోయేవాడు, చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి కనపడేవాడు కాదు. కానీ ఆవిడ రానాన్న అని వాడికి స్నానం చేయించడం, ఆ భుజకృష్ణుడికి తినిపించటం, పాలు తాగించటం, నిద్రపుచ్చటం, పడుకోబెట్టడం, బయటికి తీసుకెళ్ళటం, వాడికి కావాల్సినవి కొనిపెట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేది. అమ్మ చేత సినిమాలో కూడా చూశాను, సినిమాలో ఇలా చూపించారు ఒక చిన్న, అది వాళ్ళు హాస్యపరంగా కాదు, ఆ దర్శకుడు కూడా బాగా తెలిసిన వాడే ఉండే తీసుండాలనిపించింది నాకు. అలా అనుక్షణం చూసే వాళ్ళకి ఆ పక్కనున్న చిన్న కృష్ణుడు కనపడ్డు, ఈవిడేదో పిచ్చిదానిలాగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. కానీ ఆ బాలకృష్ణుడు ఆవిడకి అనుక్షణం కనిపిస్తూ ఉంటాడు. ఆ బాలకృష్ణుడితోనే ఆవిడ జీవితం, ప్రతి క్షణం వాడితో వాడికి అన్ని చేసుకుంటూ. ఇదేంటంటే కొంతమంది పెద్దలు అంటూ ఉంటే కూడా విన్నాను నేను. ఇప్పుడు హనుమతి ఉపాసన చేసిన వాళ్ళు ఉంటారు, హనుమంతుడు ఎప్పుడు నాతో ఉన్నాడండి అంటూ ఉంటారు. అలాగే ఇంకా కొంతమందిని అలా నరసింహమూర్తి నాతో ఉన్నాడండి అంటూ ఉంటారు. వీళ్ళు ఉపాసన చేసినప్పుడు ఏంటంటే ఆ ఉపాస్య దైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనుక్షణం దగ్గర పెట్టుకోవటం ఒకటి, అంటే మనం మనఃపూర్వకంగా పెట్టుకోవటం, వీళ్ళకి అది ఫలించి ఆ దేవుడు ఇప్పుడు బాలకృష్ణుడు ఆవిడికి దగ్గర ఉన్నట్టుగా, అలా చివరికి అసలు ఆ పిల్లవాడు ఆ బాలకృష్ణుడు ఆడుకుంటూ ఆడుకుంటూ వాడికి బాలు కొనివ్వటం, చూసేవాళ్ళకేమో ఆ బాలు ఈవిడే కనిపిస్తుంది. చేస్తారు కానీ ఆ కృష్ణుడు కనపడ్డు. ఈవిడ ఆ బాల్ వేసి చెట్టు ఆ పిల్లలతో ఆడుకోవడం, అలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఒకసారి ఆ బాల్ వెళ్ళి ఒక చెరువులో పడుతుంది. ఈ కృష్ణుడు వెళ్ళిపోయి దానిలో పడతాడేమో అని ఈవిడ వెళ్ళి దానిలో పడుతుంది, శరీరం వదిలేస్తుంది. అయితే అందరూ ఏమనుకుంటారంటే, మామూలుగా బయట దృష్టి ఎలా ఉంటుందంటే, పిచ్చి పాప ఆడికి పిచ్చిలో వెళ్ళిపోయి ఆ చెరువులో పడిపోయింది పోయింది. కానీ ఆవిడ అనుక్షణం ఆ బాలకృష్ణుడి స్మరణలో ఉంది, ఆ స్మరణతోనే దేహాన్ని వదిలేసింది. దేహాలు ఎప్పుడైనా ఎలా అయినా సరే పడిపోయేవే. ఆ ధ్యాసలో ఆవిడ ఆ దేహాన్ని వదిలేసింది. ఎక్కడికెడుతుందో మనందరికీ తెలిసిన విషయమే. అలా ఉపాసన అనేది ఎప్పుడైతే లోతుగా తీసుకుని ముందు దాన్ని ఎప్పుడు మనతో ఉంచుకుంటూ చేస్తూ ఉంటామో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది చెప్పగానే చెప్పడం. ఈ విధంగా లింగమూర్తి గారు ఆ గుట్ట మీద కూర్చుని తను చేసే ఆయనకి రామమంత్ర ఉపదేశం జరిగింది. ఆ రామమంత్రాన్ని ఆయన అనుక్షణం స్మరించుకుంటూ ఆ పక్కనే ఉన్న గుండంలో ఒకసారి స్నానం చేసి లేచేసరికి ఆయన చేతిలోకి రామ పంచాయతనం వచ్చిందిట. ఆ రామ పంచాయతనాన్ని ఆయన వాళ్ళింట్లో పూజలో పెట్టుకున్నారు. చెప్పాను కదా, నాన్నగారు ఆ విషయాలు తెలిసి వాళ్ళింటికి వెళ్తే అక్కడ ఆవిడ పేరేంటో నాకు గుర్తు రావట్లేదు, అమ్మాజీ అమ్మగారు ఏదో సంథింగ్ అలా, ఆవిడ తర్వాత మూడో తరమో నాలుగో తరమో ఆవిడ ఒక్కతే ఉన్నారట. ఎందుకంటే ఈయన 1750 సంవత్సరంలో వారు లింగమూర్తి గారు, ఆవిడ ఇవన్నీ చూపించారట ఈ రామ పంచాయతనము అదంతాను. అంతేకాక ఈ లింగమూర్తి గారు అనుక్షణం ఒక నిర్వికల్ప సమాధిలో ఉంటూ ఉండేవారట. ఆయన చివరిలో కూడా సజీవ సమాధి పొందారని, వారి సమాధి మీద హనుమంతుడి విగ్రహం పెట్టారని, ఆ హనుమంతుడి విగ్రహం సమాధి కూడా నాన్నగారు చూసినట్టు రాసుకున్నారు పుస్తకంలో. ఈ విధంగా ఆయన రాసిన పుస్తకం ఏదైతే ఉందో సీతారామాంజనేయ సంవాదం, దీనిలో విషయం కూడా చాలా కొంచెం, ఎందుకంటే నాకు అర్థమైంది చాలా తక్కువ, నాకు అర్థమైన దానిలో కొంచెం వరకు చెప్పేసి ముగిస్తాను. దీనిలో చాలా ముఖ్యంగా ఏంటంటే జీవ బ్రహ్మైక్య సంధానం గురించి, గురు సేవా తత్పరతను గురించి చెప్పడం జరిగింది. పుస్తకం పేరులో ఉన్నట్టుగానే సీతా రామ ఆంజనేయ సంవాదం. ఇందులో ముఖ్యంగా సీతాదేవి హనుమంతుడికి చెప్పిన విషయాలు, రాముడు సీత కలిసి హనుమంతుడికి చెప్పిన విషయాలు గురించి ఉంటుంది అని మనం టైటిల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. అయితే దీనిలో ఇంకా ముందుగా చెప్తూ ఆయన ఏం చెప్పారంటే, వీరు అంతకుముందు బ్రహ్మాండ పురాణం చదివి బాగాను లింగమూర్తి గారు. బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా ఆధ్యాత్మిక రామాయణం ఉంది. ఈ ఆధ్యాత్మిక రామాయణంలో ఒక సీతారామ సంవాదం, సీతా హనుమత్ సంవాదమను, రామ ఆంజనేయ సంవాదమను ఒక పార్ట్ ఉంది. ఈ పార్ట్లో ఎక్కువగా సాంఖ్యయోగం గురించి బాగా వివరించడం జరిగింది. దీన్ని చదువుకున్నప్పుడు లింగమూర్తి గారికి చాలా, ఆయనకి అనుభవాల్లో చాలా తేడా వచ్చింది. చాలా విషయాలు ఆయనకు తెలుసుకుని తన సాధనలో చాలా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఆయనకు అవకాశం అబ్బింది. కనుక ఈ విషయం ప్రజలందరికీ చెప్పాలి అనుకుని ఈయన రామహృదయం అనే పేరుతో ఒక పుస్తకం రాయాలని సంకల్పించి ఈయన అలాగే ధ్యానం చేసుకుంటూ పడుకుంటే వారికి శ్రీరాముడు ప్రత్యక్షమై సీతారామాంజనేయ సంవాదం అనే పేరుతో పుస్తకం రాయమని సాక్షాత్తు శ్రీరామచంద్రులే చెప్పినట్టుగా వీరు వివరించడం జరిగింది. అంతేకాక ఈ సాంఖ్యయోగం గురించి మాత్రమే కాక నువ్వు దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి కొంచెం పెద్దగా చేసి దాని ముందు ఒకటి దాని వెనకాల ఒకటి, ఎందుకంటే సాంఖ్యయోగం అర్థం కావాలి అంటే ముందు ఒక విషయం తెలియాలి. ఈ విషయం తెలిసిన తర్వాత సాంఖ్యయోగం ఆచరించడం వల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుంది తెలిసే విషయం కూడా నువ్వు చెప్పాలి. కనుక దానికి ముందు తారక యోగం అనే ఒక దాన్ని, దాని తదనంతరం అమనస్క యోగం అనే ఒక యోగాన్ని, అంటే తారక యోగం, సాంఖ్యయోగం, అమనస్క యోగం అనే ఈ మూడు యోగాల గురించి నువ్వు చాలా వివరంగా ఈ పుస్తకంలో వివరించవలసింది అని శ్రీరామచంద్రుడు సాక్షాత్తుగా మన లింగమూర్తి గారికి చెప్పినట్టుగాను, అందుచేత ఆయన రాద్దాం అనుకున్న విషయాన్ని కొంచెం పెద్దగా చేసి ఈ పుస్తకంలో సీతారామాంజనేయ సంవాదంలో వివరించడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో ముఖ్యంగా మొట్టమొదట్లో మన గురుగీతలో ఏ విధంగా అయితే ఉంటుందో శివపార్వతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా, ఇంతకుముందు నేను ప్రథమంలో చెప్తూ గురుగీత కంటే కూడా ఒక ఆకు ఎక్కువేనేమో అని ఒక మాట అన్నాను, ఎందుకంటే దీనిలో ఉంది కనుకే అన్నాను అన్నమాట. మనకి గురుగీత కూడా అదేవిధంగా ప్రారంభమవుతుంది, శివపార్వతులు మాట్లాడుకుంటూ ఉండగా పార్వతీదేవి శివుణ్ణి అడగడం జరుగుతుంది, అందరికీ ఉపయోగపడే విషయం ఏదన్నా చెప్పండి అంటే అప్పుడు శివుడు చెప్పినట్టుగా. అయితే దీనిలో అలా లేదుట, పార్వతీదేవి చేసిన సేవల్ని మెచ్చుకొని శివుడు సాక్షాత్తు ఆవిడని అడిగట, పార్వతీ నీకు నువ్వు చేసిన సేవలకు నేను చాలా సంతోషించాను, నీకు ఏ విషయం చెప్తే నేను బాగుంటుంది అని అడిగితే, అప్పుడు నాకంటే కూడా ప్రజలందరికీ ఉపయోగపడే విషయం ఒక మంచిది ఏదన్నా చెప్పండి అని అడిగితే, అప్పుడు సీతారాముడు గురించి చెప్తూ ఆయన ఈ విషయాలు చెప్పారని, అదే విషయాన్ని ఎంతో గురుభక్తితో హనుమంతుల వారు శ్రీరాముడిని సేవ చేస్తుంటే అప్పుడు ఆ సేవకు చాలా సంతోషించి హనుమంతుడికి తత్వోపదేశం చేయమని చెప్పేసి సీతాదేవిని అడిగాడని, అప్పుడు సీతాదేవి ప్రథమంలో హనుమంతుడికి తారకయోగం గురించి వివరించిందని, సీతాదేవి తారకయోగం గురించి హనుమంతుడికి వివరించినప్పుడు ఆ విషయాన్ని విని శ్రీరాముడు చాలా సంతోషించి వాళ్ళిద్దరికీ కూడా కలిపి సాంఖ్యయోగాన్ని అమనస్క యోగాన్ని సవివరంగా వివరించాడని ఇందులో మనకు చెప్పుకోవడం జరుగుతుంది. దీని గురించి వీళ్ళనంత చదువుకుని ఇంకా కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సద్గురు మహారాజ్కి జై.